गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चिरचिरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ముందుకు ఇంతవరకు వచ్చేసి భారతదేశము రాబోయేటువంటి రోజుల్లో చాలా ప్రముఖ పాత్ర వహించబోతున్నది. అది మనం కొంచెం భగవంతుడి మీద, గురువుల మీద, గురు పరంపర మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి విషయం ఇదే. మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో ఖచ్చితంగా ఈ మార్పు మీరు న్యూస్ పేపర్లలో వాటిలో కూడా చూస్తారు. కానీ ఆ మార్పు రావటానికి మానవ ప్రయత్నం కావాలి. టీవీ అనేటటువంటిది ప్రపంచంలో 1950s నుంచి ఉంది, కానీ భారతదేశానికి మొదటిసారి టీవీ రావటానికి 80s పట్టింది. అంటే 30 ఏళ్ళ తర్వాత భారతదేశంలో టీవీ వచ్చింది. దాని తర్వాత కూడా కంప్యూటర్ చాలామందికి ఇష్టం లేదు రావటం కంప్యూటర్ భారతదేశంలో. ఇందుకు ఇది చెప్తున్నాను, మీరు వద్దనుకుంటే ఈ మార్పులు రావు. మీరు కావాలనుకుంటే ఈ మార్పులు వస్తాయి తప్ప. ఎంతమంది మహాత్ములు వచ్చినా, ఎంతమంది శక్తిని మొత్తం ప్రపంచాన్ని కుదిపివేయగలిగేటటువంటి శక్తితో వచ్చింది అమ్మ. చేయగలిగింది చేసేసింది, చెప్పగలిగింది చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోలే, ఈ చుట్టుపక్కలే ఉంటుంది. కానీ శరీరం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోలేకపోతే అశరీర స్థితిలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోలేము. కానీ ఏ విద్యకైనా ఆధారభూతంగా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, దాన్ని మనం ప్రశ్నించాం. ఏ ఇలా రాయాలి, ఆ ఇలా రాయాలి, అక్షజ్ఞానం నేర్చుకుంటారు. మీరు నేర్చుకుంటున్నప్పుడు మేము ప్రశ్నించారనుకోండి, ఇలాగే ఎందుకు రాయాలి, నేను ఇంకోలాగా రాస్తాను అని, అప్పుడు ఏమవుతుంది? మీరు రాసిన ఇతరులకు అర్థం కాదు, ఇతరులు చెప్పింది కూడా మీకు అర్థం కాదు. అంటే విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా విశ్వాసం వచ్చాక శ్రద్ధ ఉండాలి, అది నేర్చుకోవాలి. చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చి, మాస్టర్ మేము చదువుకోలేకపోతున్నాం, చదివిన దాని మీద మనస్సు పెట్టలేకపోతున్నాం, మీకు ఈ ప్రాబ్లం ఉందా, చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నాం కదా, అవునా కాదా, కరెక్టేనా? అందరికీ ఆ ప్రాబ్లం ఉందా? ఒకసారి చేయట్లేదు, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాకు చదవాలని ఉంది కానీ మేము చదవలేకపోతున్నాం. మనం ఎట్లయినా 1, 2, 3 మగ పిల్లలు మాత్రం ఖచ్చితంగా చదవగలుగుతున్నారా? మీకు అందరికీ ప్రాబ్లం ఉంది తెలుసులేదు కదా కదా. ఎందుకు అంటే మేము స్థిరంగా కూర్చోలేకపోతున్నామండి ఎక్కువసేపు కదా, ఉందా ఈ ప్రాబ్లం కూడా? కానీ ఇంతవరకు ఎవడో నా దగ్గరకు వచ్చి నేను 3 గంటల సేపు కూర్చుని సినిమా చూడలేకపోతున్నాను అని అనలేదు. ఎవడైనా అంటాడా, చూడగలరా మీరు 3 గంటల సేపు సినిమా చూస్తున్నప్పుడు ఇంకేదేదో ఆలోచనలు వచ్చేస్తున్నాయో మీకు రావటం లేదుగా. అంటే అర్థం ఏంటి, మీరు కూర్చోగలరు, ఇంకొక ఏదే ఆలోచన లేని స్థితిలో కూడా ఉండగలరు. ఇష్టం లేదు మీకు చదవటం, అందువల్ల మీరు మనస్సు పెట్టలేకపోతున్నారు. అంచేత మనస్సు లగ్నం కావటం లేదు అంటే అర్థం ఏంటి అంటే నాకు ఇష్టం లేదన్నది. ఇప్పుడు ఇష్టం ఎలా తెచ్చుకోవాలి? ఇది చాలా గొప్పవాడిని అవుతాను నేను చదువుకుంటే, పేరు ప్రతిష్టలు వస్తాయి, నా కుటుంబాన్ని ఆదుకోగలను. అందుకే కదా మీరు చదువుతున్నాను, మీరేం ఇష్టపడేం చదవటండి. నేను ఇష్టపడేం చదవలే నేను చదువుతున్నప్పుడు, పిహెచ్డి చేసినప్పుడు. కానీ ఎందుకు చేస్తాము అంటే, చేస్తే తర్వాత మన జీవితము చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్పేవారు, మరి ఆ కథ మీరు విన్నారో లేదో. దాన్ని విచిత్రమైన రాజ్యము అని పేరు ఆ కథ పేరు. ఏంటి ఆ విచిత్రమైన రాజ్యంలో? ఎవడైనా సరే పదేళ్ల పాటే రాజుగా ఉంటాడు. వాడు సింహాసనం ఎక్కినా కరెక్ట్గా 10 x 365 డేస్ అయిపోగానే వాడిని ఒక నిర్జన ద్వీపానికి, తిండి అది లేనటువంటి ద్వీపానికి పంపించేస్తాడు. అంటే 10 ఏళ్ల పాటు వాడు రాజుగా ఉంటాడు, తర్వాత ఏమవుతాడు వాడు? నిర్జన ద్వీపానికి ఒంటరిగా పంపిస్తారు వాడిని. వాడితో పాటు ఎవరు ఉండరు, అక్కడ ఏమీ లేవు, చెట్లు లేవు, ఇది లేదు, ఏమీ లేదు, ఎడారి. అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశం. 10 ఏళ్ల పాటు రాజుగా ఉంది, అక్కడికి వెళ్ళాక వాడు ఆకలితో బాధతో మరి ఎలా చేస్తారో చచ్చిపోతారు. 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 4 రోజులు మరి రెండో రాజు కావాలి కదా. రెండో రోజు అక్కడ ఆ ఊరి ప్రధ ఏమిటి అంటే, ఆ విచిత్ర నగరంలో ఎవరు రాజద్వారానికి ముందు ఆ రోజు సూర్యోదయం అయినప్పుడు వస్తారో వాడిని రాజు చేసేస్తారు. 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉండాలి, చిన్నపిల్లని చేరు. వాడికి చెప్తారు, నాయన నువ్వు 10 ఏళ్ల తర్వాత. అంతేత వీళ్ళందరూ ఏం చేస్తారు, రాజులైన వాళ్ళు ఇంకా రాజ్యం ఏం చేయరు. ఎలాగో 10 ఏళ్ల తర్వాత నేను పోవాలి కదా అని తాగటం, తమ్మలా లాడటం, వాళ్ళకి ఏది ఇష్టం అవుతే అది చేసుకుంటారు. ఇంకా ఎప్పుడైతే ఆ 10వ సంవత్సరం దగ్గర పడుతుందో ఇంకా మొహాలన్నీ ఏమైపోతాయి, ఇంకెంత ఇంకా పంపించేస్తారు కదా. ఇలా ఒకసారి ఇలా జరుగుతుంది ఆ ఆచారం 8 ఏళ్ళగాను. ఒకసారి ఒక పల్లెటూరు వాడు వచ్చాడు, ఆ దేశం వైపు వెళ్తూ వచ్చాడు ఆ రాజ్యాన్ని. వాడి కర్మగారి కరెక్ట్గా సూర్యోదయం టైం ఇప్పుడు వాడు రాజమహల్ ముందు ఉన్నారు, వాడు పట్టుకున్నారు, నువ్వు రాజు అవ్వాలన్నారు. నాకే వస్తుంది అయ్యా బాబు రాజ్యం చేయటం, ఎంతా తెలీదు, మా రాజ్యం ఇంతే పద్ధతి, నువ్వు రాజు అవ్వాల్సిందే అన్నారు. లేకపోతే చంపేస్తా ఉన్నారు. సరే చావటం బదులు రాజు అవటమే మేలు కదా, రాజు అయ్యాడు. తర్వాత హెచ్చరించాడు, సార్ ఇందుకు 10 ఏళ్ల తర్వాత నేను నన్ను ఎక్కడ పంపించేస్తారు అని. అసలు వాళ్ళే రహస్యంగా అని చెప్పలే, వాడు ఎక్కించేటప్పుడే చెప్తారు. వీడేం చేశాడు, ఇంకా రాజ్యం తాగటం తింటాం ఎంజాయ్ చేయటం మానేసి ఆ నిర్జర ద్వీపాన్ని అభివృద్ధి చేయటం మొదలెట్టాడు. 10 ఏళ్ళు మిగతా రాజులందరూ ఏంటి అలాగో తప్పదు కదా అని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే వీడేం చేశాడు, నేను ఎలాగో అక్కడికి వెళ్ళాలి కదా అని 5-6 ఏళ్లలో అది ఒక మంచి అందమైనటువంటి నగరంగా తనకు కావాల్సిన స్నేహితుల్ని, తనకు కావాల్సిన వాళ్ళని అందరినీ అక్కడికి తరలించాడు. ఇంకా వీడికి నిద్ర పట్టడం అవుతుందని 10 ఏళ్ళు అవుతాయి కానీ వెళ్ళనివారు. సరే వాడు పోవలసిన రోజు, నిర్జర ద్వీపానికి వెళ్ళవలసిన రోజు వచ్చింది. వచ్చాక ఏడుస్తూ వెళ్ళాడా, ఆనందంగా వెళ్ళాడా? ఎందుకు ఆనందంగా వెళ్ళాడు కదా. ఇది మన కథే చెప్పాను నేను, వాడి కథ కాదు. ఉన్నా కదా, 10 ఏళ్ల తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకుని అప్పుడు తగిన ప్రణాళికతో కనుక మీరు జీవించగలిగితే అసలు మీకు టైం సరిపోదు చదవటానికి. దానికి మన టైం సరిపోవటం లేదు మాస్టర్, రోజుకి 28 గంటలు చేస్తే ఏదైనా తాంత్రిక ప్రక్రియ ఉంటే చెప్పండి అని అడుగుతారు తప్ప నేను చదువుకోలేకపోతున్నావు అని అడగరు. అర్థమైందా? లక్ష్యం ఏంటో క్లియర్గా మీకు ఇది 10 ఏళ్ల తర్వాత నాకు చాలా ఉపయోగపడుతుంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మహామూర్ఖులు ఉంటారు మీతో పాటు, వాళ్ళకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ భవిష్యత్తు అర్థం కాదు, తర్వాత ఏడుస్తారు, తర్వాత ఏం చేయలేదు. ముఖ్యంగా ఇదంతా ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, మీరు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంలో ఉన్నారు, పుట్టారు, మరి ఏ ప్రేరణ వల్ల మీరు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో, పిల్లలుగా వచ్చారో, స్టూడెంట్స్గా వచ్చారో, ఎవరి ద్వారా అయినా వచ్చారో, దాన్ని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఎలా ఉపయోగించుకుంటారు ఇక్కడ పరిస్థితుల్ని? మొట్టమొదట దేశ విదేశాలలో వస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మార్పుని గమనించండి. దాన్ని వెబ్సైట్ లో కూడా పెడుతున్నారు. దాన్ని జియో పాలిటిక్స్ అంటున్నారు. ఈనాడు దేశాది నేతలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒక భూఖండాన్ని దాన్ని శాసించాలి, ఈ ఏరియాలో నేను చెప్పిన మాట వినాలి అనుకునేటటువంటి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎందుకంటే నేను ఇతరులకు చెప్పి నా మాటలు ఇతరులు వినాలి అనుకునేవాడు తెలివైన వాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు అంటే అందరూ ఏ దారిలో వెళ్తుంటే ఆ దారిలో వెళ్తుంటాడు. వాడే మారడు, మారేవాడికి వాడు అడ్డు తగులుతాడు. కానీ మారేవాడు మారదలుచుకున్నవాడు ఇతరులు ఆపితే ఆగిపోయాడు అంటే వాడు ఇంకా పరమ మూర్ఖుడు. ఎందుకంటే ఆపినవాడు మూర్ఖుడు, అందులో డౌటే లేదు. నీకు ఒక ఐడియా వచ్చింది, నీకు ఒక అవగాహన వచ్చింది, అవగాహన వచ్చాక వాడు నన్ను వెళ్ళనివ్వటం లేదు, వీళ్ళు నన్ను చేయనివ్వటం లేదు అని కనుక మీరు ఆగిపోయారు అనుకోండి, మీరు ఖచ్చితంగా మహామూర్ఖులు, వాడికంటే పెద్ద మూర్ఖులు. ఎందుకంటే నీకు తెలిసి లాభం ఏమైంది? తెలియని వాడు చెప్పినట్టు నువ్వు వింటున్నావు కదా. ఇంకా జియో పాలిటిక్స్ గురించి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హిట్లర్ దీనికి మొట్టమొదట ఈ పాయింట్ పెట్టుకున్నాడు, ఈ విషయాన్ని జియో పాలిటిక్స్. ఆరియన్స్ నెత్తుల్లో ఉన్నటువంటి విశ్వల సంస్కారం గురించి మాట్లాడాడు. ఆల్మోస్ట్ ప్రపంచాధినేత అయిపోయాడు, ఆల్మోస్ట్ వచ్చి తప్పు చేశాడు. కానీ ఇది హిస్టరీ క్లాస్ కాదు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఆ విషయాన్ని పట్టుకున్నటువంటి ఆ హిట్లర్ ఎంతవాడో తెలుసా మీకు? 4.5 అడుగులు ఎత్తు. హిట్లర్ నీసాలని పెద్ద ప్రసిద్ధి, నవ్వు తెప్పిస్తూ ఉంటాయి, వికిలి వాళ్ళలా ఉండేవాడు. అంటే చూడటానికి పెద్ద హీరో ఏం కాదు హిట్లర్. ఎప్పుడు ఇలా ఉండేవాడు ఎందుకో తెలుసా? అందరూ వాడికంటే పొడిగైన వాళ్ళే. ఇంకా అతను మిగతా అందరూ పొడిగైన వాళ్ళే, వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా. ఫస్ట్ వరల్డ్ వార్లో అతను మామూలు సైనికుడు, అతి మామూలు సైనికుడు. అతని డ్యూటీ ఏంటి అంటే వైర్లెస్ మెసేజ్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి తీసుకెళ్తాం యుద్ధంలో. ఒకసారి ఏమైంది, అతను ఉన్నటువంటి బంకర్ అంటాం, బంకర్ అంటే ఏంటంటే నేలని తవ్వి కూర్చుంటారు అందులో, అంత ఎదురుగా అవుడు వాడిని కాల్చలేకుండా ఉంది. ఒక వైర్లెస్ మెసేజ్ వచ్చింది అతనికి వాళ్ళ ఆఫీసర్ నుంచి. ఆ మెసేజ్ పక్కనున్నటువంటి సైనికులకు అందజేయాలి. వెళ్తున్నాడు, పైకి లేచాడు, గుండు తీసుకొచ్చింది, తప్పించుకున్నాడు. అంటే సమయం తప్పించుకోలే, అదృష్టం బాగుండి, తప్పించుకున్నాడు, పరిగెత్తాడు మెసేజ్ ఇవ్వటాన్ని. రెండో గుండు వచ్చింది, అది తగలే వాడికి. సరే మూడో గుండు వచ్చే లోపల ఎదురుకుండా ఉన్నటువంటి బంకర్లో దూకిస్తాడు. ఆలోచించాడు, నేను చచ్చిపోవలసింది కదా, ఎందుకు చావలేదు? ఖచ్చితంగా నా ద్వారా ప్రపంచానికి ఏదో ఒక మహత్తరమైనటువంటి సందేశం ఇవ్వాలి అని అప్పుడు అనుకున్నట్టు ఆయన. అంతవరకు అసలు అతనికి రాజాధినేత ఇవ్వాలి, ఇది అవ్వాలని అనుకోలేదు. అనుకున్న తర్వాత 3 మహనీయుల దగ్గర కుండలిని యోగం మీద శిక్షణ పొందాడు. వరల్డ్ వార్ అయిపోయింది, ఫస్ట్ వరల్డ్ వార్, కుండలిని యోగం మీద శిక్షణ పొందాక మొదలెచ్చాడు. కానీ నేనే దేశాధినేతను అని చివరికి నీకు తెలుసుకోలేదు. సెకండ్ వరల్డ్ వార్ లో ఆల్మోస్ట్ అతను అయిపోయాడు. ఒకవేళ అయిపోయి ఉండుంటే దేశాధినేత ఇప్పుడు ఆయన ఫోటోలు అన్ని చోట్ల ఉండుండేవేమో, హిట్లర్ ఫోటోలు. 3 వ్యక్తుల దగ్గర ఆయన కుండలిని సాధన నేర్చుకున్నాడు. ఇక్కడ అతను నేర్చుకున్నటువంటి కుండలిని సాధనే అమ్మ చేయిస్తోంది మీ చేత, మీకు అర్థం కావటం లేదు. ద స్పియర్ ఆఫ్ డెస్టినీ అని నేను చెప్పినటువంటి పుస్తకం పేరు మీకు ఎప్పుడైనా దొరికితే చదవండి. ఆ పుస్తకం ఒక త్రిశూలం ఉంది, ఆ త్రిశూలం అంటారు, స్పియర్ అంటే ఏంటంటారు, బల్లెం. ఆ బల్లెము క్రైస్ట్ యొక్క పక్కన పొడిచారు చచ్చిపోయాడో లేదో అని తెలుసుకోవటాన్ని. ఆ పొడిచినటువంటి వాడికి క్యాటరాక్ట్, 80 ఏళ్ల వృద్ధుడు, రోమన్ సైనికుడు, చచ్చిపోయి పొడిచేట ఆ బల్లెంతో. ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట, కరెక్ట్గా చెప్పాలంటే 2038 సంవత్సరాల కిందట. క్రైస్ట్ 33 ఏళ్ళు బతికాడు, ఇప్పుడు 2005 AD కదా. పొడిచాడు అట్లా బల్లెంకి, పొడిస్తే ఆ నెత్తురు వీడి కళ్ళలో పడింది, చూపొచ్చింది వీడికి. ఆ బల్లెము ఎవరి దగ్గర ఉంటే వాడు రాజాదిరాజు అవుతాడు అని, దాన్ని స్పియర్ ఆఫ్ డెస్టినీ అంటే కదా. దాన్ని నేర్చుకోవటానికి మీకు ఈ కుండలిని శక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ బుక్ సంపాదించుకోగలిగి చదవగలిగితే నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నేను మీకు ఒక క్లాస్లో చెప్పలేను అతను ఎలా చేశాడు. కానీ అమ్మ ఇక్కడ మూడు కార్యక్రమాలు పెట్టింది. ఆ మూడు కార్యక్రమాలు కూడా హిట్లర్ చేత వాళ్ళ గురువులు చేయించారు. మొట్టమొదటిది ఏంటి అంటే ఇప్పుడు మీకు వినిపిస్తున్నటువంటిది ఏంటని నామపారాయణ. ఆ నామపారాయణ బయట మీరు ఎక్కడో చేసేది ఇక్కడ చేసేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కొన్ని వేల రెట్లు ఆ శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాదు టీచర్స్ స్టూడెంట్స్ కి నేను ఇచ్చేటటువంటి సలహా అనుకోండి, మీకు ఇష్టం అయితే అభ్యర్థన అనుకోండి, నా మాటల మీద గౌరవం ఉండి విశ్వాసం ఉంటే నా ఆజ్ఞ అనుకోండి. అది నేను మూడు రకాలుగానే చెప్తున్నాను, అది మీరు ఫిల్టర్ చేసుకోండి. అది ఆజ్ఞ అనుకుంటారు, సూచన అనుకుంటారు, అభ్యర్థన అనుకుంటారు. మీరు కూడా నామపారాయణలో పాలు పంచుకోవాలి, మీ పిల్లల్ని అందులో పాల్గొనేటట్టు చెయ్యాలి. నిన్న విశ్వ చెప్పినటువంటి మాట, లలితా సహస్రనామం మీద మీకు గౌరవం ఉంటే, దూర్వాసుడు వాళ్ళు చెప్పింది ఆశామాసిగా చెప్పలేదు, అగస్త్యుడు వాళ్ళు చెప్పింది ఆశామాసిగా చెప్పలేదు, ఇంద్రుడు లోపాముద్ర అగస్త్యుడు వీళ్ళందరూ కూడా ఆ లలితా సహస్రనామాన్ని సాధన చేసి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారినటువంటి వ్యక్తులు. అంచేత ఈ నిరంతరము ఈ నామపారాయణ ఇంకా ఆగకూడదు. ఎవళ్ళు ఒకళ్ళు ఇద్దరు కూర్చుని ఇదేం కర్మరాబాబు, కర్మ కాదది మీ పురాకృత అదృష్టం, దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారే అది మీ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. నాకు ఏ విధమైనటువంటి మొహమాటాలు లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతే నేను రావటం అనవసరం మీ దగ్గరికి. నాకు తెలిసిన విషయాలు నేను స్పష్టంగా చెప్పలేదనుకోండి, మీరేమనుకుంటారు అని ఇంకా నేను ఎందుకు చెప్పటం? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇంత పక్కన ఉండి అందులో మీరు పాలు పంచుకోలేకపోయారు కదా. నేను మీకు రాసిస్తున్నాను గుర్తుంచుకోండి, 5 ఏళ్ల తర్వాత మీరు భోరుమని ఏడుస్తారు. ఇప్పుడు చెప్పారు ఒక ఆయన మాకు, నేను వినలేదు, పెద్ద సంగతి నాకు తెలియదు కానీ పిల్లల సంగతి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరే ఆడవద్దు. చెప్పారు ఒక ఆయన వచ్చి, ఆయనకు చాలా విషయాలు తెలుసు, నేను చెప్పిన దాన్ని మీకు ప్రూఫ్ కావాలంటే వెబ్సైట్ లో నేను చూపించగలను, నేను మీకు అంత టైం లేదు, నాకు అందులో ఉన్నవే చెప్తున్నాను నేను. చేత నామపారాయణ వదలొద్దు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేసుకుంటారు, ఇంతమంది ఉన్నారు మీరు, ఒక్కొక్క 15 నిమిషాల పాటు వచ్చి చేసి వెళ్ళిపోయినా కూడా 24 గంటలు సర్దుకొచ్చింది. గంటలు గంటలు కూర్చొని చేయక్కర్లేదు మీరు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు చేయాలంటే గంట గంటలు కూర్చోవాలి, కానీ 200 మంది గ్యారంటీగా మీరు ఉండి ఉంటారు. 24 గంటల్లో 200 మంది అంటే నిర్వహించుకోండి, మీరు 5 నిమిషాల పాటు కూర్చున్నా సరిపోతుంది. బ్యాచ్ లాగ్ చేసుకున్నా 10 నిమిషాలు చేయించండి. చేయించే టీచర్లు కూడా మీరు చేసుకోండి. మీకు భారతీయ సంస్కృతి మీద ఏ మాత్రం గౌరవం ఉంది, నోట్లు చెప్పండి. మీకు నోట్లు చెప్పే వాళ్ళు నేను చాలా మందిని చూశాను. నేను మీ ఆచరణ ద్వారా నాకు కావాలి నామపారాయణ. రెండవది ఇక్కడ ఉన్నటువంటి హైమాలయ, మీకు తెలీదు అమ్మ చెప్పిందో లేదో నాకు చాలా స్పష్టంగా తెలియదు. ఏంటంటే అమ్మ దగ్గర నాకున్నటువంటి పరిచయం రామగోటి శ్రీరావు గారు లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు, ఎంతవరకు నాకు తెలియదు కూడా అసలు అమ్మ సంగతి. హిట్లర్ ఏ శక్తితో అయితే ప్రపంచాన్ని శాసించదలుచుకున్నాడో, ఆల్మోస్ట్ ఆ స్థితికి వెళ్ళిపోయాడో, ఆ శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది. మీరు ఉపయోగించుకోకపోతే రేపు ఇంకోడెవడో వచ్చి ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు. ఇంకేంటే నేను చెప్పిన మాటలు మీతోనే నేను చెప్పాను, నేను చాలా మందికి చెప్పబోతున్నాను, నేను గ్యారంటీగా ప్రపంచం అంతటికీ చెప్తాను. నేను అందులో ఎవడికో ఒకడికి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. వాడు కనుక ఇక్కడ పట్టుకున్నాడంటే మీకు మనుగడ ఉండదు. మీరు భవిష్యత్తు ఆలోచించుకోగలగాలి. అందుకు ఆ కథ చెప్పాను నేను, మేము నిద్రపోతూ కూర్చుంటాం, మేము తర్వాత చూస్తాం, మేము తర్వాత చూస్తాం. కానీ మీరు పట్టుకోగలిగితే మీరే ప్రపంచాన్ని శాసించే వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అమ్మ చెప్పింది అనుకుంటే ఆ మాట నాకు తెలియదు చెప్తుందో లేదో. ఇప్పుడున్నటువంటి అన్ని దేవాలయాలు గ్యారంటీగా మూతబడతాయి, దేవాలయాలకు ఇంకా విలువ ఉండదు, శక్తికే విలువ ఉంటుంది, ఆ శక్తికి ఇది కేంద్రంగా మారుతుంది, కుండలిని శక్తికి కేంద్రంగా మారుతుంది. అందుకే ఇక్కడ కొంచెం మీకు లోపల ఆర్తి ఉంది, మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని నా నమ్మకం. ఈ సంవత్సరంలో నావి 5 కోరికలు తీరే. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను నేను ఇక్కడ హేమని, నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ రీతిలో నేను అనుకున్నాను నాకు జరిగింది, మీరేం కోరుకుంటారో నాకు తెలీదు. కానీ ఆ శక్తి కలది, కానీ ఆ శక్తిలో మెయిన్ ఏంటి అంటే ప్రదక్షిణాలు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, కుండల్ని కూడా చుట్టు చుట్టుకుని ఉంటుంది ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణాలలో 7, 16 అనేటటువంటి సంఖ్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 7 x 16 ఎంత అవుతుంది? లెక్కలు కాస్త చెప్పండి. 100 అంతేత 112 ప్రదక్షిణాలు కనుక మీరు ఇక్కడ చేసుకోగలిగితే, మనస్సును ఒక లగ్నంగా పెట్టుకుని నాకు ఇది కావాలి అని నాకు తెలిసి గ్యారంటీగా అది అయిపోతుంది. కండిషన్ ఏంటి అంటే అది మీకు హాని కలిగించేది కాకూడదు. అమ్మకి ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి. అంతేత మీ కాళ్ళని మీరే కొట్టేసుకుంటారు అంటే కొట్టనివ్వదు. అంతేత అలాంటి కోరికలు మాత్రమే తీరవు. మిగతా కోరికలు మీరు 112 ప్రయత్నాలు చేసేస్తే సరిపోతాయి. 112 ప్రయత్నాలు చేయటానికి కొంచెం మెల్లిగా చేస్తే అరగంట చాలు అనుకుంటాను నేను. అంతకంటే ఎక్కువే అవ్వదు, పెద్ద ఏరియా ఏం కాదు ఇది. సినిమా టికెట్ కోసం 20 సార్లు తిరిగే వాళ్ళని నాకు తెలుసు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి కనుక సినిమాకి వెళ్ళాలి అంటే ప్రదర్శనలు చేస్తారు హాల్ చుట్టూ, ఇక్కడ నుంచి దూరాలా ఇక్కడ నుంచి దూరాలా అని. హాల్ చుట్టూ ప్రదర్శన చేస్తే టికెట్ లభిస్తుంది కదా సినిమా టికెట్. ఇక్కడ చుట్టూ ప్రదర్శన చేస్తే యాని కానిక పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే అని ఋషుల యొక్క వాక్కు. విషయం అంటే ఏంటో తెలుసా అసలు మీకు? గడ్డ ఉండే వాడు కాదు విషయం. విషయం యొక్క గొప్పతనం ఏంటి అంటే వాడు నోట్స్ ఏదైనా అన్నాడు అనుకోండి అది జరగకూడనిదైనా జరిగిపోతుంది. మీరు కథలు అనుకుంటారు, సుమతిది అనుసూయ కథలు, ఆ దత్తాత్రేయుడు యొక్క తల్లి స్థానంలోనే మనం కూర్చున్నాం, అనుసూయ మాత స్థానంలోనే. సూర్యుడు ఇది రాకూడదు అంటే ఆగిపోయాడు సూర్యుడు. మీరేదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనుకుంటారు. ఏంటంటే అంత శక్తివంతుల్ని మీరు చూడలేదు, మీకు ఐడియా లేదు ఆ శక్తివంతులు ఉన్నారని. మీకు తెలియనంత మాత్రాన ప్రపంచంలో శక్తివంతులు లేకుండా ఉంటారు ఆ భారతదేశంలో. ఆ ఋషి చెప్పినటువంటి మాట ఇది. వాళ్ళు అన్నారు అంటే అది జరిగిపోతుంది. అది యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మీరు ప్రదక్షిణ చేసుకోండి. ఒక్కొక్క ప్రదక్షిణలో మీరు చేసేటటువంటి ఒక్కొక్క అడుగు కూడా మీ పాపాన్ని సంహరించేస్తుంది. చాలా మంది అడుగుతారు, పెద్దవాళ్ళు చాలా మంది నన్ను, బాబు మీకు చెప్పింది బాగానే ఉంది, నేను చిన్నప్పటి నుంచి ప్రదక్షిణాలు చేస్తున్నాను, ఏమీ జరగలేదు. చేస్తున్నావు నువ్వు? ఒకడేం చేస్తున్నాడు అంటే ఒక అడుగు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కేస్తే అలవాటు వాడికి. ఒక వ్యక్తికి ఏమలవాటు? ఒక అడుగు ముందుకేస్తే చివరికి ఎక్కడికి వెళ్తాడు వాడు? ముందుకు వెళ్తాడా వెనక్కి వెళ్తాడా? నువ్వు 3 ప్రదక్షిణాలు ఇక్కడ చేసుకుని రోజంతా చేసే విధ పనులు ఏంటి? 3 ప్రదక్షిణాలు పోయే పాపం పోయే, ఈ లోపల ఇంత పాపం మూట కొట్టుకుంటున్నావు. ఎక్కడికైనా అడుగుతారు వాళ్ళు, అందుకు రావచ్చు లేదు. విషయం చెప్పింది తప్పు కాదు. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే 112 ప్రయత్నాలు చేసుకోండి, 3 అవటం లేదు. ఇక్కడున్న వాళ్ళు అంత పాపకర్మలు చేస్తారని నేను అనుకోను. 112 ప్రయత్నాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అమ్మ ఆహారం పెట్టిన ఆహారం తింటున్నారు. ఇంకోటి కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎక్కడ మనం ఆహారం తింటున్నాము దానికి కృతజ్ఞత చూపించాలి, ఆ స్థలానికి కృతజ్ఞత చూపించాలి. అంచేత ఆహారం తీసుకుంటున్నప్పుడు మనం అమ్మకి ఏం చేయగలుగుతున్నాము, అసలు అమ్మ యొక్క ఉద్దేశం ఏమిటి, ఎటువంటి అమ్మో, అసలు అమ్మ చరిత్ర నన్ను ఎందుకు కదిలించిందో కూడా చెప్తాను నేను మీకు. ఆయన పుస్తకం ఇచ్చారు ఆయన రామకోటిశ్వరరావు అన్న. ఇందులో అమ్మకి విషం పెట్టడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు అమ్మ విపరీతమైనటువంటి బాధపడుతుంది. అమ్మ నువ్వు చాలా బాధపడుతున్నావు, వాడు విషయం ఇచ్చాడు అంటే అమ్మ చెప్పిన జవాబు ఏంటి అంటే, ఇప్పుడు కాదు, వాడు విషయం ఇవ్వకముందు నుంచి 5 ఏళ్ల కింద నుంచి నేను బాధపడుతున్నాను. సర్వజ్ఞత్వం యొక్క పరాకాష్ఠ అన్నమాట అది. ఉదాహరణ అర్థంగా ఏంటో అక్కడ ఆవిడ చెప్పింది, ఇప్పుడు విషయం ఇచ్చాడు సరే ఇప్పుడు బాధపడుతున్నాను, కానీ వాడు విషయం ఇవ్వబోతున్నాడని ఆవిడకి 5 ఏళ్ల కిందటే తెలుసు. అంచేత వాడు విషయం ఇవ్వబోతున్నాడు అనేటటువంటి బాధ అటువంటి వ్యక్తిని ఎంత కదిలిస్తుందో మీరు ఊహించుకోలేరు. అసలు తెలిసి, వాడు ఇస్తున్నాడు అని తెలిసి, వీళ్ళు ద్రోహులు అని తెలిసి, వీళ్ళకి తన మీద గౌరవం లేదు అని తెలిసి కూడా అంత ప్రేమ పంచగలిగినటువంటి మహనీయులు వారి దగ్గర మీరు ఉన్నారు. ఇంకట ఇప్పటికైనా కాస్త మీరు తేరుకుని కాస్త ఉత్సాహంగా వర్క్ చేయండి. ఆవిడ చెప్పినటువంటి నిర్దేశానుసారము మీలో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఇచ్చే నా కోరిక ఒకటి మీరు తీర్చండి. ఈ స్థలం గురించి అమ్మ చాలా చెప్పుంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని. అదంతా సేకరించి నాకు ఇవ్వగలిగితే నేను దాన్ని చాలా స్వార్థంగా ఉపయోగించుకుంటాను. మా అమ్మ ఇలాంటిది అని ప్రపంచం అంతటికీ చాటి చెప్తాను. ఆవిడ వాక్కులు కావాలి నాకు ఈ స్థలం గురించి. అంటే రేపు అనకండి, మళ్ళా నాకు నాకు ఇవాళ రేపు ఇచ్చేసి నేను వేటపాలనలో ఉంటాను. ఇంకట ఇక్కడ ఈ కుండలిని శక్తి ఎలా జాగృతం అవుతుంది, దాన్ని మీరు పట్టుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది మీకు. హైమ యొక్క చరిత్ర, హైమకి అమ్మకి మధ్య ఉన్నటువంటి చరిత్ర, ముఖ్యంగా హైమ యొక్క చివరి రోజులు మీరు చదవండి. కుండలిని జాగరణ గురించి మీకు అర్థం అవుతుంది. మాకెందుకండి కుండలిని జాగరణ? మీ ఇష్టం అది, నాకెందుకు? మీరు మేము ఎదుగుతామో మాకు శక్తి అక్కర్లేదు అనుకుంటే నాకేం కర్మ పట్టింది మీకు చెప్పడానికి? కానీ మీరు ఇక్కడ ఉన్నారు, మీకు చెప్పగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. కొంచెం మీ స్టడీస్ మాత్రమే కాకుండా ఖచ్చితంగా మీరు 24 గంటలు చదువులే చదువుతూ ఉండి ఉండరు. ఇక్కడ ఉండుతున్నా కూడా నా సలహా విని చదువుల్లో రోజుకు 1/2 గంటో ఇటు దృష్టి సారించండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవంతా ఇక్కడ ఎందుకున్నాయి? అటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి నేను ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్పలేను అంటే, దాని గురించి నేను చెప్పటం మొదలెట్టాక నేను ఆగలేను. అది ఒక రోజులో పూర్తయ్యేది కాదు. ఇంచేత అమ్మ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈసారి నేను వచ్చిన ముందు రోజు నుంచి నన్ను కలుసుకోండి. దానికి కావలసినటువంటి మీరు ప్రణాళికలు వేసుకోవాలి. ఎందుకంటే నాకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా నేను తిట్టి చెప్తాను, అడిగిన వాళ్ళకి అసలు ఏమీ చెప్పను. చెప్పండి, నేను దానికి మీకు ఉదాహరణ కావాలంటే ఒకసారి నేను 22 ఏళ్లు పనిచేసిన టీజేపీఎస్ కాలేజీకి వెళ్ళి అడగండి. నేను ఇవంతా చెప్పగలనని ఈనాటికే వాళ్ళకి తెలియదు. వాళ్ళలోనే నేను 22 ఏళ్లు ఉన్నాను. వాళ్ళు వెళ్ళి మాస్టర్ ఉన్నారు ఇక్కడ, ఇక్కడ వేరే మాస్టర్. చెప్పండి నేను ఇంకట. మరి ఇది ఎందుకు అంటే, కొంతమంది ఆర్సీ ఉన్నటువంటి వాళ్ళు మీ శ్రేయస్సు కోరేటటువంటి వ్యక్తులు, మాస్టారు మరి మా పిల్లలు ఉన్నారు, మా సన్నిహితులు ఉన్నారు, మరి మీకు ఇవంతా తెలుసు కదా, చెప్పకూడదా? ఇలా చెప్పాను నేను. ఈసారి నేను వచ్చినప్పుడు నా క్లాసుల టైమింగ్ మీ కాలేజీ టైంకి అనుగుణ్యంగా మార్చుకోండి. దానికి ఒప్పుకుంటే ఇంకేంటే, నేను 24 గంటలు ఫ్రీ అయ్యి అంటే మీ కాలేజీ అది ఏం పోగొట్టుకోకలే, మీ క్లాస్ వర్క్ ఏం పోగొట్టుకోకలే. మీరు పొద్దున్న 3 గంటలకు చెప్పమన్నా చెప్తాను, అర్ధరాత్రి 12 గంటలకు చెప్పమన్నా చెప్తాను. ఇంకేంటే నాకు కావాల్సింది ఈ విషయం 10 మందికి చెప్పటానికండి. అందుకే నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను. మీరు కనుక నిద్ర లేచి చేయకపోతే నేను ఇది ప్రపంచానికి చెప్పబోతున్నాను. ఒకవేళ అక్కడ వాళ్ళు నిద్ర లేచారనుకోండి, మీరు నిద్రపోతూ ఉన్నారనుకోండి, మీరు నిద్రపోతూనే ఉంటారు కనుక అక్కడ ఏమైందో మీకు తెలియదు. అంచేత ఆ విధంగా మీరు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే పక్కన ఏమైనా చూసేటటువంటిది ఉంటే మీకు కాస్త వేడి రావాలి. ఈ ఆలయము కుండలిని జాగరణ కేంద్రంగా మారుతుంది. కుండలిని అనేటటువంటి శక్తి రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడ చాలా మంది వైద్య విద్యార్థులు కూడా పరీక్ష రాసి వచ్చారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను నేను కదా. కుండలిని యోగ శక్తి వాళ్ళు వెంటబడతారు ఇంకా. కానీ మీకున్న అదృష్టం చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు హైమ చరిత్ర చదవండి. ఆవిడ పుట్టుక దగ్గర నుంచి చివరి క్షణం వరకు జరిగినదంతా కూడా కుండలిని జాగరణ సాధనయే జరిగినది. ఇంకోటి ఏం జరగలే అక్కడ. వీటన్నిటికీ కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ దగ్గర నుంచి రావాలి. అమ్మ దగ్గర నుంచి అంటే అర్థం ఏంటి? నిన్న నేను నా క్లాస్కి వచ్చిన వాళ్ళకి చెప్పాను, మన భౌతిక శరీరధారి అయినటువంటి అమ్మ మనకి శరీరం ఇస్తుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి సత్తాన్ని బట్టే మీకు జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, శారీరక సాధనలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఆహారం తీసుకున్నటువంటి వ్యక్తులకు మీకు తెలియదు ఎంత అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి మార్పులు మీకు వచ్చాయో వస్తాయో. కానీ మళ్ళా మీరు ఇంత పెంట దాని మీద పోషిస్తున్నారనుకోండి, నేనేం చేయలేను. నేను చాలా స్పష్టంగా కావాలనే కఠోరమైనటువంటి మాటలు వాడుతున్నాను. ఎందుకంటే మీరు నిద్ర లేవాలి. లేచాక ఆ అనసూయ మాతను దత్తాత్రేయుడు యొక్క తల్లిగా మీరు గుర్తించగలగాలి. మీ మధ్య కలిగింది ఆవిడ. దత్తాత్రేయుడు అవడు అంటే కలిసి అవతారమే. అతను ఇప్పుడు మన మధ్యనే తిరుగుతున్నాడు, అతన్ని మీరు సులభంగా గుర్తించలేరు. ఇంకేంటే నేను అవతారాన్ని, నేను మహాత్ముణ్ణి అని ఏ అవతారము ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పుకున్నది ఎప్పుడు చెప్పుకుంది అంటే వాళ్ళ ద్వారా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత వాళ్ళు రాసిన రచనలు బట్టి మనుషులకు తెలిసింది. కానీ ఇంకేంటి, కృష్ణుడే కనుక నేను అవతారము అని చాటి చెప్పుకుని ఉంటే భీష్ముడు లాంటి మహాభక్తుడు కృష్ణుడికి ఆపోజిట్ గా నిలవడు, ద్రోణుడు లాంటి వాడు కృష్ణుడికి ఆపోజిట్ గా నిలవడు. వాళ్ళు చెప్పుకోరు గురువులు కానీ మహాత్ములు కానీ. కానీ నాకు ఆ బాధ ఉంది, అటువంటి వాళ్ళు మన మధ్య తిరుగుతున్నప్పుడు, అటువంటి వ్యక్తులు మన మధ్య సశరీరంగా లేకపోయినా వాళ్ళ శక్తి పనిచేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి బాబు ఈ క్షేత్రంలో ఇంత గొప్పతనం ఉన్నది అని నిద్ర లేవాలి. ఇంజనీర్ అయితే చాలా గొప్పది అని చెప్పినంత మాత్రాన ఒక రోజులో నువ్వు ఇంజనీర్ అవ్వవు. డాక్టర్ అయితే నువ్వు గొప్పవాడు అయిపోతావు అంటే ఒక రోజులో డాక్టర్ అవ్వవు నువ్వు. దానికి మీరు సాధనలు చేసుకోవాలి. అంతేత ముందు నామపారాయణ కంటిన్యూస్ గా జరిగేదైతే చూసుకోండి. అమ్మ యొక్క అనుగ్రహం మొత్తము నామపారాయణ ద్వారానే వస్తుంది అని లలితాదాసు నామం చాలా స్పష్టంగా చెప్తోంది. నువ్వు విద్య జపం చేసినా పర్వాలేదు, జపం చేయకపోయినా పర్వాలేదు, చక్రాన్ని అర్చించినా పర్వాలేదు, అర్చించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎప్పుడు కూడా నామపారాయణ వదలొద్దు, వదలకండి. ఎలాగో అలా టైం తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, కాస్త మీరు కరెక్ట్ టైం టేబుల్ ఇస్తే ఒక్కొక్క బ్యాచ్ ఐదుగురు ఉన్నా 10 నిమిషాల కంటే వాళ్ళు కూర్చోక్కర్లే అక్కడ. ఓన్లీ 10 మినిట్స్ కరెక్ట్ బ్యాచ్ వేసుకుంటే 10 నిమిషాల టైం పెద్ద టైం కాదు మీకు. కానీ ఎంతో ఆర్తితో మీరు చేయించవచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే పెద్దలు కూడా ఇన్వాల్వ్ అవుతే. మీరు వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టేసి ఎక్కడికో వెళ్తానంటే ఖచ్చితంగా అమ్మ అది హర్షించదు. అమ్మ యొక్క భావాలు మీకు చాలా స్పష్టంగా చెప్పాలని చెప్తున్నాను. ముందు నామపారాయణ కంటిన్యూస్ గా ఈ రోజు నుంచి జరగాలి. పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు. 10 నిమిషాలే అన్నా మీకు టైం ఉండి చేయగలిగి మీ క్లాస్ వర్క్ హాని కలగకపోతే టీచర్స్ నేను అడగక్కర్లేదు. మీరు నామపారాయణ చేసుకుంటానంటే ఎవడు వద్దండు కొండి దాని ఎఫెక్ట్. ఎలాగ ఏం చేస్తారు అన్నది మీకు ఇష్టానికి వదిలేస్తున్నాను నేను. ఇక్కడ హైమ ఆలయంలో కోరికలు తీర్చే కల్పవృక్షంగా ప్రజలకు చెప్పండి. మీ దగ్గర డబ్బు ఉంచేసుకుని మూటగట్టుకుని దాన్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంకోళ్ళకి ఉపయోగించుకోనివ్వకుండా చేస్తున్నారు. తెలియటం లేదు దీని యొక్క గొప్పతనం. 112 ప్రదక్షిణాలు ఎవరైతే ఏదైనా ఒక కోరిక తీసుకుని చేసుకుంటాడో మీరు చూడండి. నేను చెప్పాననే మీరు వినక్కర్లే, మీరు చేసుకోండి. జరుగుతుందో లేదో చూడండి. 2-3 కేసులు జరిగాక ఇంకా మీకే అనుమానం రాదు కదా. తెలియజేయండి ప్రజలకి. ఏ అందరూ సుఖపడకూడదా, అందరి కోరికలు తీరకూడదా, కేవలం మన కోరికలే తీరాలా, సాధ్యం ఉంది. దాని తర్వాత అమ్మని ఇది మీరు కరెక్ట్ గా కనుక ప్లాన్ చేసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక సంస్థలకు ఇది ప్రాణం చేయగలదు. పోస్తుంది కానీ మీరు దానికి నడుం కట్టాలి. అన్ని ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళకి దీని గురించి తెలియజేయాలి. నేను చెప్పగలిగేది చెప్తాను నేను, కానీ నా ఒక్కడి ప్రయత్నం ఏం చెప్తున్నాను, విశాఖ ఏం చెప్తాను, అంతమంది మనం అందరం కలిసి, అందరం అంటే మీరు కూడా, ఎవరో మాస్టర్ వచ్చాడు ఏది చెప్పాడు ఇలాంటివి నాకే అర్థం కాలే అని చెప్పండి. పర్వాలేదు ఇదే విషయాలు మీకు అర్థమే చెప్పక్కర్లే, అర్థం కాలేదని చెప్పండి. ఇదేం చెప్పారో అర్థం కాలేదు అని. అమ్మని అనసూయ మాత యొక్క సశరీరమైనటువంటి రూపము మన మధ్య పెరిగింది. ఇప్పుడు కూడా ఆమె రూపం ఉంది, మీరు చూడగలిగితే. ఎక్కడికి వెళుతులే, ఎందుకంటే మహాత్ములు వాళ్ళ పనులు పూర్తయ్యేంత వరకు ఏం వెళ్ళిపోరు. మళ్ళాగా పని జరగలేదు అని పారిపోతే వాళ్ళు మహాత్ములు ఎందుకు అవుతారు. మహాత్ములు వాళ్ళ పట్టు పట్టే, ఇప్పుడు వినకపోతే సావుగొట్టి చెవులు మూసి వినిపిస్తుంది. ఇవాళ మా స్నేహితులకి చాలా స్పష్టంగా చెప్పాను నేను నా పొద్దున్న క్లాసులో. మీరు కనుక ఈ చెప్పిన దానికి విలువ ఇవ్వకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మీ మెడలు వంచి కాళ్ళు చేతులు విరక్కొట్టి మీ చేత ప్రకృతి ఈ పనులు చేయిస్తుంది. గ్యారంటీగా చేసినప్పుడు మీ పిల్లల్ని కాళ్ళు చేతులు విరక్కొట్టి స్కూల్కి పంపించటమే, చదువుకోకపోతే అమ్మేనా ఏంటంత చేతగాంది చూస్తోందంటే. కానీ అమ్మ యొక్క స్వరూపం మీ మీద పడకముందే మీరు తేలుకోగలిగితే చాలా చమత్కారాలు జరుగుతాయి, చాలా మార్పులు జరుగుతాయి. అంచేత మూడు విశేషమైనటువంటి ప్రణాళికలు మీకు మనసులో ఇప్పుడు చెప్పాను నేను. ఒకటి నామపారాయణ, రెండు మూడు అమ్మ యొక్క విశ్వమాతృత్వం. పేరు కరెక్ట్గానే ఉంది, విశ్వజనని పరిచయండి, కానీ ఆ విశ్వమాతృత్వానికి తగిన పిల్లలుగా మన ఆచరణ లేదు. అమ్మే చూసుకుంటుందంటావు, ఎలా చూసుకుంటుందమ్మ? నువ్వు ఏవైనా చేస్తేగా, నువ్వు రెండు అడుగులు ముందుకేస్తే అమ్మ దారి చూపిస్తుంది. అర్జునుడు పారిపోయి ఉంటే శ్రీకృష్ణుడు కలిగి ఉండేవాడు, నువ్వు బాణాలు వేస్తూ ఉంటే వెనకాతల నుంచి చెప్తాడు ఏం చేయాలో. మేమేం చేస్తామండి, అమ్మ చేయించాలి. దయచేసి ఆ మాటలు అనకండి, అది చాలా సిగ్గు చేటు. అమ్మ యొక్క పిల్లలు, అమ్మ సన్నిధిలో ఉన్నవాళ్ళు, అమ్మ చేసుకోవటమేంటి? మనం చేసి పెట్టాలి అమ్మకి. మనం చేయలేనటువంటి పనులకి అమ్మ శక్తి కావచ్చు, కానీ మనం చేయగలిగే చిన్న చిన్న పిల్లలకు కూడా అమ్మ సన్నులకు కూడా అమ్మ సహాయం కావాలా? మనకి కావాలంటే మనం ఏంటనమాట, పుట్టిళ్ళలో పిల్లలు అనమాట. అలాంటి వాళ్ళు అమ్మకేం చేస్తారు? వద్దు, ఇంకా నిద్రలు లేవండి, యువకులు అనిపించుకుందాం మనం, సరేనా? ఈసారి నేను 23, 24, 25 తారీఖుల్లో వస్తున్నాను. నేను చూడండి, కంటే కొంచెం ముందు సమస్య ఏంటి అంటే, ఇవాళ వాల్మీకి జయంతి, రేపు 23న నేను వస్తున్నప్పుడు అది ఎవరి జయంతి? నవంబర్ 23. దాని తర్వాత ఒక మహాయజ్ఞంకి ప్రణాళిక వేసుకుంటున్నాను నేను, ప్రాక్తస్మాల కలియక మహాయజ్ఞము అని. ఇదంతా నేను మాట్లాడింది మీతో ఏంటి అంటే, మన సంస్కృతి గురించి, మన అవతారాల గురించి, మన మధ్య తిరిగినటువంటి మహాత్ముల గురించి. క్రైస్తవ క్రిస్టియన్స్ పునర్జన్మ గురించి రమ్మనటువంటి వాళ్ళు కూడా చాలా ముందున్నారు మనకంటే, సైంటిస్టులు, డాక్టర్స్. ఇక్కడి నుంచి రేపు హైదరాబాద్కి వెళ్ళి కోవిడీని హాస్పిటల్స్ మిగతా వాళ్ళలో పనిచేసేటువంటి డాక్టర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో వాళ్ళు ముఖ్యంగా నన్ను అడిగింది ఏంటి అంటే, మానవ శరీరంలో దేవతలందరూ ఉన్నారు, మీరు దాన్ని నిరూపించగలరా? నేను బొమ్మలు చూపించి నిరూపిస్తాను అని వాళ్ళకి ఛాలెంజ్ చేసి వచ్చాను. నేను చూపించబోతున్నాను నేను వాళ్ళకి. మన శరీరంలోనే వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, అంతా మన శరీరంలోనే ఉంది. అదే డాక్టర్స్కి ప్రూవ్ చేసి చూపిస్తాను నేను, కానీ అది నా తెలివితేటలు ఏం కాదు. టోనీ నేదర్ అని ఒక MDDM విదేశాలలో ఉన్నాడు, అతను ప్రూవ్ చేశాడు మన మొత్తం శరీరము ఋగ్వేదంతో నిర్మించబడి ఉన్నది. మన శిరస్సు వెనకాతల వినాయకుడు ఉన్నాడు, శిరస్సు ముందు కృష్ణుడు, రాముడు ఉన్నారు, మన స్పైనల్ కార్డ్ కృష్ణుడు యొక్క మురళి. ప్రూవ్ చేశాడు అతను MDDM. అది ప్రూవ్ చేసినందుకు అతన్ని ఎవరు దేశం నుంచి వెలివేయలే. అతను ఏం చేశాడో తెలుసా? బంగారంతో చూశారు అతన్ని. ఆ విషయం కూడా మనకి తెలియదు, మన కర్మ ఎలా ఉందో ఊహించుకోండి. మన సంస్కృతి గురించి, మన వేదాల గురించి, మన దేవతల గురించి రీసెర్చ్ చేసి అది మన శరీరంలోనే ఉన్నాయని ఒక విదేశీ డాక్టర్ ప్రూవ్ చేస్తే, విదేశాల్లో ఉన్నటువంటి జర్మన్ యూనివర్సిటీ అతన్ని బంగారంతో చూస్తే, ఆ విషయాలు మనం పట్టించుకోవటానికి రెడీగా లేవు. పిల్లలు మీరు కాస్త నేర్చుకోగలిగితే, ఈసారి నేను వచ్చినప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు నేను చెప్పడానికి కాదు, ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఒక ప్రణాళిక వేసుకుని, నాతో పాటు వచ్చే వాళ్ళకి, నేను చెప్పే సాధన శిబిరాలు చెప్పే వాళ్ళకి ఎలాగో చెప్తాను నేను, మీకు కూడా చెప్తాను నేను, కానీ మీరు మాత్రం నాకేం అందజేయాలి? అమ్మ ఈ స్థలం గురించి చెప్పిన సూక్తులు స్పష్టంగా నాకు రాజ్యమండి. అది ఇచ్చేస్తే ఇంకా నేను చూసుకుంటాను వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈసారి వచ్చినప్పుడు నా యొక్క టైం టేబుల్లో మీ టైం టేబుల్ కూడా కలుసుకోవాలి. ఎప్పుడు ఎలాగా ఎక్కడ రాత్రి పొగలు నేను అవైలబుల్ మీకు. నా సుఖం కోసం మాత్రం మీరు చూడకండి, మాస్టర్ పడుకోవాలేమో, నిద్రపోవాలేమో, నేను నిద్రపోను. ఛాన్స్ దొరికితే మిమ్మల్ని నిద్రపోనివ్వను, నాకు మీరు కాస్త ఛాన్స్ ఇవ్వాలంటే మిమ్మల్ని నిద్రపోనివ్వను. ఏదైనా ప్రశ్నలు అడగాలంటే అడగండి. నా కోరిక నేను చెప్పుకున్నాను, భాష కొంచెం తీవ్రంగా ఉన్నా ఖచ్చితంగా అది అమ్మ యొక్క ఆజ్ఞే అనుకుంటున్నాను నేను, లేకపోతే ఇంత తీవ్రంగా నేను చెప్పలేను. కానీ ఆ తీవ్రతకి తగిన కార్యాచరణ ప్రణాళిక మీరు వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎవరైనా అడగచ్చు. క్వశ్చన్
చేస్తారు, దాంతో వాళ్ళు గుర్తు
దానికే
ఉపయోగం.
రక్షణ అర్థమైంది కదా, గాయత్రి మంత్రం దాని విశిష్టత. లలితా సహస్రనామము, లలితా సహస్రనామం కంటే ముందు మీరు చూసుకునేటటువంటి ఓంకారాలతో మీకు ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతాయి. ముందు ఓంకారం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఫ్యాన్ తిరగాలి అంటే ఏముండాలి? కంప్యూటర్ పనిచేయాలి. అలాగే ఎన్నో రకాలైనటువంటి పనిముట్లు ఉన్నాయి. సినిమా హాల్లో సినిమా చూడాలన్నా, లిఫ్ట్ పనిచేయాలన్నా, మీ గ్రైండర్స్ మిక్సీలు పనిచేయాలన్నా, వీటన్నిటికీ కరెంటు కావాలి. ఈ కరెంటునే మన ఋషులు ఓంకారం అన్నారు. ఇక్కడ ఓంకారము అంటే మొత్తం సృష్టిని సంచాలనం చేసేటటువంటి శక్తి. ఇంతవరకు మీకు ఈజీగానే అర్థమవుతుంది కదా. అంచేత ఒక చిన్న విత్తనము ఆ చెట్టుగా ఎదగాలన్నా, ఒక వ్యక్తి ఒక వశిష్ఠుడు గానో అగస్త్యుడు గానో ఒక మహాపురుషుడు గానో ఎదగాలన్నా, రాముడు కానీ కృష్ణుడు కానీ అవతారమూర్తులు కానీ వీళ్ళందరూ పని చేయాలన్నా ఓంకారం యొక్క శక్తితోనే ఆ పని చేయగలిగారు. కానీ ఓంకారం యొక్క ప్రకటీకరణ శరీరాల్లో వేరువేరుగా ఉంటుంది. నైట్ బల్బ్ ఉందనుకో, చాలా చిన్న వెలుతురు వస్తుంది. అదే వీడియో తీసేటటువంటి 500 వాట్ 1000 వాట్ బల్బ్ ఉందనుకో, ఎంత వెలుతురు వస్తుంది? నువ్వు దాని ఎత్తు లేవు, చూస్తే కళ్ళు మూసుకుపోతాయి. కానీ ఇవి రెండు కూడా 220 వోల్ట్స్ బల్బ్ నుంచే వస్తున్నాయి, అంతే కదా. ఇదేమో చిన్నగా వెలుగుతోంది, అదేమో కళ్ళు మిరమిట్లు వెలిపేటట్టు వెలుగుతోంది. అలాగా మనందరిలోనూ కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న కణంలో దోమలో కూడా ఆ శక్తి పనిచేస్తుంది. ఆ శక్తికి మనం పెట్టినటువంటి పేరేంటి? ఓం ఓంకారం. సమస్య ఏంటి అంటే, నిన్న క్లాస్లో కూడా నేను చెప్పాను, ప్రకృతిలో జరిగేది అన్నిటికీ కూడా ఒక దైవీ ప్రణాళిక కారణం అయి ఉంటుంది. ఏం జరిగినా ఈ ఎలక్ట్రిసిటీ ఉందే, ఇన్ని పరికరాలు నడిపేటటువంటి ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీ కూడా ఒక నియమం ఆధారంగా నడుస్తుంది. సమస్య ఆ నియమాన్ని కూడా ఓం అంటాం మనం. ఎటు వచ్చి దాని పక్కన ఏం రాస్తాం? లా అంటాం. ఓమ్స్ లా. సైన్స్ చదివిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అది. E=IR అనే ఒక ఫార్ములా ఉంది దానికి. V=IR అనేది ఎలక్ట్రిసిటీ యొక్క ఓమ్స్ లా. మూడున్నాయి, V=IR. అలాగే ఓంలు ఏమున్నాయి? ఆ ఊ మా. ఇంకా ఈ మొత్తము సృష్టి ఈ ఆ ఊ మా కలయికతోనే నడుస్తూ ఉంటుంది. ఈ ఆ ఊ మాని మీరు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది గాయత్రి మంత్రం. అంచేత ఓంకారం యొక్క వివరణే గాయత్రి మంత్రం అని మీకు తెలియాలి. మరి ఆ ఊ మా అంటే ఏమిటి? మాండిత్య ఉపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్తాడు. కొంచెం శాస్త్రం ఉపనిషత్తు తెలుసున్న వాళ్ళు చదువుకోవచ్చు. కానీ సింపుల్ గా మీరు తెలుసుకోవాలి అంటే, ప్రకృతిలో ఏ పని జరగాలన్నా మూడు అంచెలుగా జరుగుతుంది. సృష్టి, స్థితి, లయం. ఏదైనా ఒకటి సృష్టింపబడాలి. దాని తర్వాత ఏమవ్వాలి? అది స్థితి ఉండాలి. అలాగా ఆ స్థితి పోకుండా బ్యాలెన్స్ లో, లేకపోతే తర్వాత లయం అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది అన్నమాట ఆ మూడు శక్తులు. ఈ మూడు శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది చెప్పేవాడే గురువు. సృష్టి, స్థితి, లయ. అంటే ఈ సృష్టి, స్థితి, లయ అనేటటువంటి శక్తులు ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిస్తే మీరు ఏం చేయగలరు? ప్రకృతిలో ఏదైనా చేసేయచ్చు. అది ఎలా చేయాలో చెప్పటానికి ఋషులు మీకు ఒక ఫార్ములా ఇచ్చారు. గురు బ్రహ్మ ఎలా ఉచ్చరించాలి, బ్రహ్మలో ఆ ఎలా ఉచ్చారణ చేస్తారు, మీరు అలా ఉచ్చారించండి. కొత్త కొత్త విధానాలు మీరు నేర్చుకోగలుగుతారు. మీరు అని చూడండి, అది నేను చెప్పడం కాదు, మీరు అని చూడాలి. ఎలా అనాలి? బ్రహ్మ కొంచెం మీలో సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఆ అన్నప్పుడు మీ శరీరంలో ఒక చోట మార్పు వస్తుంది. కదలిక వస్తుంది, అది గుర్తించగలిగారా? అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ, ఇక్కడ. మీకు ఎక్కడ వస్తుందో చెప్పండి, నేను చెప్పింది ఎందుకు మీరు వింటాం? ఇక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందా అని అడిగాను అంతే. మీరేమంటున్నారు? అదండి ఒకసారి, అంటే ఎక్కడ మీకు ఒత్తిడి పడుతుంది తెలుస్తుంది? ఎక్కడైనా తెలుసుకోండి, అది ఎక్కడో. లేకపోతే తర్వాత మనవాళ్ళు చెప్తారు మీకు, శరీరంలో ఒక విశేషమైనటువంటి చోట ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు. అలాగే ఊ ఎలా ఉచ్చారణ చేయాలి? విష్ణు ఊ అన్నప్పుడు ఊ ఎలా ఉచ్చారణ చేస్తారు? ఆ ఉకారాన్ని అలాగే ఉచ్చారణ చేయాలి, విష్ణు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర మా. ఇది కనుక మీరు పద్ధతిగా ఓ 15 నిమిషాల పాటు చేసుకోగలిగితే డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ క్యూర్ అయిపోతాయి. డయాబెటీస్ బీపీ క్యూర్ అవటం నాకు తెలుసు, క్యాన్సర్ ఇంకా నేను దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. ఈ మెడిసిన్ అది చదువుతున్న వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే చేసి చూస్తాం. రోగ నివారణకే కాదు ఇది చెప్పేది, సృష్టి స్థితి లయం. అంచేత మీరు ప్రకృతిలో ఉన్నటువంటి ఏ కోరికని మీరు సాధించుకోదలుచుకున్నా కూడా సాధన మీకు ఉపయోగపడుతుంది. ఓంకారాన్ని ఎలా ఉచ్చారణ చేయాలి అంటే ఇదొక టెక్నిక్. ఇది కాదు, నేను డైరెక్ట్ గా కూడా ఒక నూతనమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి దీన్ని ఉపయోగిస్తాము అనేవాళ్ళు డైరెక్ట్ గా ఓం అనేవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎలాగైతే మనం యూనివర్సిటీస్ వాటికి యూజిసి పనిచేస్తుందో, ప్రపంచంలో ఉన్నటువంటి హెల్త్ యాంగిల్స్ లో డాక్టర్స్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వాటిని ఒక చోట పెట్టుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ సెక్రటరీ లండన్ లో లెక్చర్ ఇస్తే చెప్పాడు, 800 మంది పిల్లలు పుట్టరు అని అనుకున్నటువంటి దంపతుల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము మెడిసిన్ గా డాక్టర్స్ గా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హిందూ పేపర్ లో పడింది నవంబర్ లో 4-5 ఏళ్ల కిందట. హిందూ పేపర్ లో పడుతుంది అంటే అది కాస్త విలువ ఉన్నటువంటి పేపర్. 800 మంది పిల్లలు దంపతులు, వాళ్ళు మెడికల్ నాలెడ్జ్ ప్రకారము వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్ట్ చేసి వీళ్ళకి పిల్లలు పుట్టే యోగ్యత లేదు, వీళ్ళ శరీరాలు అందుకు అనుగుణంగా లేవు అని చెప్పి ఇది చేయించారు. అంటే అనేది ఎక్కువసేపు అన్నది. 6 నెలల లోపల 80% పీపుల్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది. మెడికల్ బిల్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ లో ఇవి ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు ఓంకార సాధన చేయించారు, 95% మెడికల్ బిల్స్ తగ్గాయి. ఎక్కడెక్కడ ఈ ఓంకార సాధన చేయించారో అక్కడక్కడ పబ్లిష్డ్ రీసెర్చ్ పేపర్స్ సంఖ్య 80% పెరిగింది. ఉదాహరణ అర్థమయ్యా, పిల్లలు పుట్టరు అనుకునే వాళ్ళకి. కానీ నేను చెప్తా ఎంత మన భారతీయులు నచ్చుకోవాలని ఎలా తిట్టాలో. అసలు చాలా మంది నా దగ్గరకు వస్తారు, మాస్టారు పిల్లలు పుట్టలేదని నేను చెప్తా చూసుకోరు, పిల్లలు ఎలా పుట్టాలి నేను బ్లెస్సింగ్ చూస్తే చేయాలి. మీరు మాత్రం కష్టపడలేదు, ఇంకా రోజులు పోయాయి, మీరు కష్టపడాల్సిందే. గురువు అనుగ్రహంతో కావాలి అనుకుంటే కుదరదు, ఇంకా ఆ కాలం మారిపోయింది. ఎందుకంటే ఓంకారం యొక్క ఎఫెక్ట్ అర్థమైంది కదా మీకు, పిల్లలు పుట్టరు అంటే అసంభవాలు సంభవం అయిపోతాయి. అది డాక్టర్స్ ఇచ్చినటువంటి ప్రూఫ్. మెడికల్ బిల్స్ మీకు 90% తగ్గుతాయి. అంటే ఇదివరకు 100 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెడతారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్, వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ లో పేపర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ ఈ ఓంకారం చేసినటువంటి వాళ్ళు చేసిన రీసెర్చ్ 90% ఎక్కువ వేగంగా ముందుకెళ్ళింది. ఓంకారం యొక్క లాభాలు అవి రెండు రకాలుగా చేసుకోవచ్చు, రెండు కరెక్టే. అదొక టైప్. లేదు నేను డైరెక్ట్ ఇందాక నేను చెప్పాను కదా, అసంభవాన్ని సంభవం చేసేస్తాం అనుకునేటటువంటి దాంతో చేసుకుంటే రోజుకు 1 గంట సేపు ఈ ఓంకారాన్ని చేసుకో. ఇక్కడ గాయత్రి మంత్రం అంటే ఏమిటి అంటే ఆ అనేటటువంటి అక్షరం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి. తత్ సవితృ వరేణ్యం, ఆ సూర్యుడి కంటే కూడా నువ్వు శ్రేష్ఠుడు అయిపోతావు. దాని ఫలశ్రుతి అన్నమాట గాయత్రి మంత్రము ఓంకారం యొక్క ఫలశ్రుతి. రామరావణ యుద్ధం జరుగుతోంది, రావణాసురుడు వచ్చి ఉన్నాడు, రాముడు పాపం చూస్తున్నాడు. అప్పుడు అదిష్టుడు వచ్చి ఏం ఉపదేశం చేస్తాడు అక్కడ? ఆదిత్యుడు సూర్యుడు. పాండవులు అడవికి వెళ్ళిపోతున్నారు, తిండికి ఉండదు, అంటే వాళ్ళకి ఒక అక్షయ పాత్ర వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అక్షయ పాత్ర? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తత్ సవితృ వరేణ్యం, ఆ అనేటువంటిది ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడి శక్తిని నీకు అందజేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే ఆ కృష్ణ శక్తిని అక్షరాణం అసారోషణి. ఊ అనేటటువంటిది మీలో ఉన్నటువంటి ఛార్జెన్స్ తీసేస్తుంది, మీలో ఉన్నటువంటి అసంతులనను తీసేస్తుంది, బ్యాలెన్స్ తీసుకువస్తుంది ఊ అనేది. భర్గో దేవస్య ధీమహి, ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి బ్యాలెన్స్ పోతుందో యు బికమ్ షైనింగ్. ఎందుకవుతుంది, ఎలా అవుతుంది చూద్దాం. అర్థమైంది కదా ఇప్పుడు గాయత్రి మంత్రం అంటే ఏంటో. ఆ ఏం చేస్తుంది? నేను సూర్యుడితో లింక్ పెడుతుంది. ఊ ఏం చేస్తుంది అంటే మీకు పవిత్రత రావాలి, మెరుపు రావాలి అంటే నీళ్లు కావాలి మీకు. ఇంకేత సూర్యశక్తి, దాని తర్వాత ద్రవశక్తి, నీటి యొక్క శక్తి అని చెప్తుంది. ఊ ధియో యోనః ప్రచోదయాత్. ఆకాశము వాయువు యొక్క శక్తి అని చెప్తుంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే తత్సవితుడు వరేణ్యం అకారము పృథ్వీ యొక్క శక్తిని తెలుపుతుంది. పృథ్వీ అంటే ఆహారము. ఇక్కడ ఆ ఆహారం యొక్క శక్తి భలే విచిత్రంగా పనిచేస్తుంది అమ్మ యొక్క ఇంట్లో. అదే మెయిన్. మనకి ఆహారం మనస్సును మారుస్తుంది. ఇక్కడ అన్నం తిన్నటువంటి వాళ్ళ మనస్సును, ఇతరుల చోట ఉన్నటువంటి మనస్సుని, ఎవరైనా ఒక సైకాలజిస్ట్ వచ్చి అనలైజ్ చేస్తే మీకు తేడాలు తెలుస్తాయి. ఇంకేంటే మనసులో వచ్చే తేడా మీకేం తెలుస్తాయి? సైకాలజిస్ట్ చేత ఎప్పుడైనా మీరు మిమ్మల్ని అనలైజ్ చేయించుకుంటే మీకున్నటువంటి తేడా, మిగతా వాళ్ళ తేడాలు అప్పుడు తెలుస్తాయి మీకు అమ్మ దగ్గర తిన్నటువంటి ఆహారానికి. ఊ అంటే ఏం చెప్పాను? నీటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. సూర్యుడు నారాయణుడు. మా అంటే ఏం చెప్పాను? వాయువు ఆకాశం. అంటే దీన్ని చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి అంటే మీరు ఆహార నియమాలు పాటించాలి, నీరుని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఆసన ప్రాణాయామాన్ని మీకు తెలియాలి. లేదా గాయత్రి మంత్రము యొక్క ఫలశ్రుతి ఏంటి అంటే మీరు ఆహారము, నీటిని, ఆసన ప్రాణాయామాలని ఎలా ఉపయోగించుకోగలరో చెప్పేటటువంటి విధానం అందులో ఉంది. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క విధానం ఉంది. గాయత్రి మహావిజ్ఞానం ఒక మహావిజ్ఞానం ఉంది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గొప్ప గొప్ప వాళ్ళు రాసినటువంటి అనేక 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 పేజీలు ఉన్నాయి. కానీ గాయత్రి మంత్రంలో మన శరీరంలో గాయత్రి మంత్రం ఎలా పనిచేస్తుంది అని చెప్పేది లలితా సహస్రనామం. గాయత్రి మంత్రం ఇన్ జనరల్ లలితా సహస్రనామం ఏం చెప్తుంది అంటే మీ శరీరంలో ఆ గాయత్రి మంత్రము ఎలా పనిచేస్తుంది. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, అరుణ ఆ కలర్ ఉండే అమ్మ రంగు, ఆ టైం అప్పుడు కనుక ఆ కిరణాలను మీరు ఎలా ఉపయోగించుకోగలరు అనేది మీరు నేర్చుకుంటే. అని చెప్పే కదా ఇదంతా ఒక్కొక్క దారిలో మీరు వెళ్ళదలుచుకుంటే అది ఒక మహావిజ్ఞానంగా ఉంటుంది. మీరు సంవత్సరాలు సంవత్సరాలు చేయాలి తప్ప. మీరు నన్ను డైరెక్ట్ ఇలా అడిగిస్తారంటే నేనేం చెప్తా. కానీ సూర్య నమస్కారాలు ఒకటి, చంద్ర నమస్కారాలు ఒకటి. ఇవి మీరు చేసుకుంటే సూర్య నమస్కారాలు చేసేటటువంటి యోగ విద్య వల్ల గాయత్రి మంత్రం తొందరగా ఫలిస్తుంది. చంద్ర నమస్కారాలు చేసుకుంటే, సూర్య నమస్కారాలకి 12 ఉన్నాయి, దానికి ఇంకో 2 కలిపితే తిథులతో చంద్ర నమస్కారాలు అంటారు. దాంతో అది సాయంత్రం పూట చంద్ర నమస్కారాలు పొద్దున్న సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఈసారి నేను వచ్చినప్పుడు మీరు బాగా ఆలోచించుకుని ఒక టాపిక్కే అడగండి. ఒక విషయంలో మీరు నిష్ణాతులు అయిపోతారు, కానీ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ నీళ్లు కానీ. ఉదాహరణకి ఋగ్వేదంలో 78 రకాల నీళ్లు ఉన్నాయని చెప్తుంది. సైంటిస్టులు 3 రకాలైనటువంటి నీళ్ళని ఇప్పుడు పట్టుకోగలిగారు. మామూలు వాటర్, రెండోది హెవీ వాటర్ డిటేరియం, మూడవది ట్రిటియం అని హైడ్రోజన్కి ఇంకొక ఐసోటోప్ ఉంది, దాంతో వచ్చేటటువంటి H2O B2O T2O మూడు పట్టుకున్నారు. కానీ మన ఆపో హిస్తామ యోభవ తాన ఉజేదాత నా మహేరణాయ చెప్పేసి అందులో 18 రకాలుగా నీటిని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పబడి ఉంది. మరి ఆ వేదాలు అవి మీరు ఎలా నేర్చుకుంటారు అనేదానికి ఇదంతా కావాలని నేను మీకు చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెద్దలైనా పిల్లలైనా ఊళ్ళో అయినా చుట్టుపక్కల వాళ్ళైనా మన విశ్వజనని పరిషత్ మ్యాగజైన్ చదివే వాళ్ళకైనా మీరు అందజేయండి ఈ విషయం. మాస్టర్ చెప్తాను, రమ్మనండి మనుషుల్ని, మీరు అర్ధరాత్రి వచ్చి కూర్చుని వినండి. దానికే ఆసనాలు, ప్రాణాయామాలు, నీరు, ఆహారం ఎలా వాడాలి అన్నది మనం ముందు నేర్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పానే గాయత్రి గురించి కానీ దాని గురించి కానీ ఒక విశిష్టమైనటువంటి యాంగిల్లో ఎలాగా. కానీ ఇదంతా ఎప్పుడవుతుంది అంటే ఇటు అమ్మ, ఇటు హేమ, ఇటు నామపారాయణ, ఈ మూడు కూడా ముందు ఆంధ్రప్రదేశ్కి నవంబర్ లోపల మీరు అందజేయగలిగితే నేను చాలా అందజేస్తాను. నా వంతు ప్రయత్నంగా నేను అందజేసేస్తాను. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆ వచ్చిన వాళ్ళని మీరు చూసుకోండి, నేను ఉండను, నేను చెప్పేసి వెళ్ళిపోతా. సరేనా? నా కోరిక, మీ కోరిక, మనందరి కోరిక, చివరికి అమ్మ యొక్క శక్తితో ఒక విశేషమైనటువంటి దారిలో పడుతుందని ఆశిస్తూ ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే నేను మీరు చెప్పిన ప్రశ్న జవాబు ఇచ్చాను. పూర్తిగా గాయత్రి మంత్రము చెప్పగా లలిత ఏమో వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది పొద్దున్న సూర్యకిరణాలు. గాయత్రి మంత్రము అన్ని స్థితుల్లో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి ఉపయోగపడేటటువంటి గాయత్రి మంత్ర చరణం ఒకటి ఉంది, ఆపో జ్యోతిరసో మృతం. అది 12 గంటలు ఉపయోగపడుతుంది. ముందు మెలకుగా ఉపయోగించుకుంటే పడుకునేటప్పుడు సంగతి ఆలోచిద్దాం అనేది చెప్పలేదు. ఇక్కడ గాయత్రి మంత్రం 4 రకాలుగా వాడుకుంటే లలిత కుషోదయము సూర్యాస్తమయములో ఉపయోగపడుతుంది. వ్యక్తిగత శరీరానికి భౌతిక జగత్తు రైట్.